गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आवातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। भारतीय संस्कृति యోగ విద్య, దాని గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ అవగాహన కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మన మానసికమైనటువంటి కొన్ని ఆలోచన విధానాలను పూర్తిగా సవరించుకోకపోతే యోగ విద్యలో మనం ముందుకు వెళ్ళలేము. అన్ఫార్చునేట్, అదే ప్రతిదానికి ఎంతో కొంత ప్రిపరేషన్ కావాలి. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రయత్నిస్తున్నాం సీట్ కొరకు, మెడికల్ కాలేజీలో సీట్ కొరకు ప్రయత్నిస్తున్నాం, ర్యాంక్ వచ్చింది అనగానే ఓ 5 సంవత్సరాల పాటు కనీసం 1 లక్ష రూపాయలైనా మీరు నిరంతరము ఖర్చు పెట్టగలగాలి. అవసరమైతే మన పిల్లల్ని మనకి దూరంగా వేరొక చోట ఉంచగలగాలి. అక్కడ రాగ్యంగా అది జరగవచ్చు, జరిగినా తట్టుకునేటటువంటి మానసిక స్థితి మన పిల్లలకి ఇవ్వాలి. ఇవంతా మనం చెప్పాం ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నప్పుడు. దానికి మీకు తెలుసా మీరు స్కూల్కి ఫీజు ఇవ్వాలి, మీకు తెలుసా హాస్టల్కి డబ్బు కట్టాలి, మీకు తెలుసా ఇంజనీరింగ్ కాలేజీలో పుస్తకాలు కొనాలి దానికి డబ్బు కట్టాలి అని ఎవడు చెప్పడు. మనకి తెలుసు, దానికి ప్రిపేర్ అయి ఉంటాం మనం. కానీ యోగ విద్యకి మీరేం ప్రిపరేషన్ చేసుకుంటున్నారు? ఏమీ ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్గా యోగ విద్య క్లాసులోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా మెడిటేషన్కి వెళ్ళిపోతూ ఉంటున్నారు, డైరెక్ట్గా సమాధి స్థితికి వెళ్ళిపోతూ ఉంటున్నాం, డైరెక్ట్గా ఋషుల్ని దర్శిస్తూనే చేస్తున్నాం ఉంటున్నాం. ఎలా చేయగలరు మనం? ఏం తెలుసు మనకి బ్యాక్గ్రౌండ్? మీకు ఉదాహరణ చెప్పాను నేను. మొన్న డిసెంబర్లో వాట్సన్ అనేటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్ వచ్చాడు. వస్తే ఏంటిట మీకు ఏంటిట అసలు ఆయన ఎవడు అంటారు మీరు? జెనెటిక్ కోడ్ని ప్రపంచానికి అందించినటువంటి మహనీయుడు. అసలు ఈ బయోకెమిస్ట్రీ కానీ ఈనాడు జీవరసాయన విజ్ఞానము ఇంత అద్భుతమైనటువంటి స్థితికి వచ్చింది అంటే ఆ వ్యక్తే కారణం. వచ్చాడు హైదరాబాద్, వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో వాళ్ళు పక్కనే ఉండి ఉంటాడు ఆయన పాపం. చాలామంది ఒకవేళ మాట్లాడాడు అనుకోండి మనతో, ఏం మాట్లాడతాం మనం? జీన్స్ అంటాడు, ఏదో ఆర్ఎన్ఏ అంటాడు, డిఎన్ఏ అంటాడు. అవును మాస్టర్, ఎక్కడో విన్నట్టుంది ఇవి. యోగ విద్యలో కూడా మీరు ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు, ప్రాణాయామం అంటారు, ఆసనాలు అంటారు. వీటన్నిటినీ కలిపి అసలు మీలో ఏం మార్పు వచ్చింది? మిగతా వాళ్ళకంటే మీరు ఏ విధంగా ఎక్కువ ఉత్తమం? నేను యోగ విద్యను అభ్యసిస్తున్నాను కనుక నాకు భౌతిక జగత్తులో ఈ లాభం వచ్చింది అంటేనే మీకు యోగ విద్య అంటే ఏంటో అర్థం కాలే. యోగ విద్యకి భౌతికమైనటువంటి పరిస్థితులకి సంబంధం లేదు అన్న డీలింకింగే చేత కావటం లే. అన్ఫార్చునేట్, చాలామంది గురువులు వచ్చారు, చాలామంది మహనీయులు వచ్చారు, ఎవరొచ్చినా మనకి బుర్రలోకి ఎంతవరకు ఎక్కింది అంటే నాకు కష్టం వస్తే గురువు దగ్గరికి పరిగెడతా, భగవంతుడి దగ్గరికి పరిగెడతా, కష్టం తీరటానికి వెళ్ళొచ్చు. తప్పేమంటలే నేను, కానీ అది యోగం కాదని తెలుసుకోండి, మీరు భక్తులు కాదు అని తెలుసుకోండి, అడుక్కునేవాళ్ళు అని తెలుసుకోండి. చాలా స్పష్టంగా మన స్థాయి మనకి తెలిస్తే లేనిపోని గొప్పలు మనం చెప్పుకోము. బాధ వచ్చింది వెళ్ళాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ రండి త్వరగా అన్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఒళ్ళు మండుతుంది. ఎందుకు ఒళ్ళు మండుతుంది? మళ్ళీ రండి త్వరగా అంటే అర్థం ఏంటి? డాక్టర్ దగ్గరికి. మరి అందుకే భగవంతుడు మీరు త్వరగా మన దగ్గరికి రండి అన్నాడు అనుకోండి, మీకు ఒళ్ళు మండాలి, ఎందుకంటే మీకు భగవంతుడు అవసరం లేదు. వద్దు మీకు భగవంతుడు, మీకు కష్టాలు పోతే చాలు. ఆనెస్టీ బుందు, ఆ సత్యము, అసలు మీకు భగవంతుడు ఎందుకు కావాలి? భగవంతుడు తప్ప నాకు ఇంకేం వద్దు అనేటటువంటి ఆర్తి మీలో ఉంటేనే యోగ విద్యకి అర్హత వస్తుంది. మిగతా అన్ని కూడా ఉత్తినే కేవలము మన్ని మన్ని భ్రమ పెట్టుకోవటం. మరి అంటే గురువులు చెప్పిందంతా తప్ప మాస్టరు, మీరు ఇచ్చేసుకోండి నయం అయిపోతుంది, అది చేసుకోండి నయం అయిపోతుంది, మీ కోరికలు తీరుతాయి. కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకోండి అక్కడ కూడా. ఏంటి కామన్ సెన్స్ మీరు ఉపయోగించుకోవాల్సింది? కొడుకు చదవటం లేదు, వాడికి సన్నీ కావాలి స్కూటరు. వాడు చదువుకుని సబ్జెక్ట్ బాగా తెలుసుకుని సబ్జెక్ట్ బాగా నిష్ణాతుడై ఉంటే వాడు చాలా గొప్పవాడు అవుతాడు, కానీ చదవడు వాడు. తండ్రి ఏమంటాడు? నేను సన్నీ కొనిస్తానంటాడు. వాడు దేనికోసం చదువుతాడు? సబ్జెక్ట్ రావాలని చదవడు. వాడి మనస్సు దాని మీద లేదు, వాడి మనస్సు స్కూటర్ మీద ఉంది. అయినా చదువుతాడు వాడు, చదివాక స్కూటరు వస్తుంది. ఓకే, స్కూటర్తో పాటు ఇంకా ఏమొస్తుంది? ఆ ఎడ్యుకేషన్ వస్తుంది వాడికి. కానీ వాడికి తెలియదు ఆ ఎడ్యుకేషన్ మీద మీకు అభిరుచి కలిగించటానికి మిమ్మల్ని మోసగించారు అని. మీ మీద ఉన్నటువంటి ప్రేమతో మీ కోరికలు తీర్చడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఎందుకు ఆ కోరికలను తీర్చుకోవటానికి? ఆ కోరికలను తీర్చడం మొదలెడితే ఎప్పుడైనా ఒక్కసారి మీరు ఇవి ఎలా చేస్తున్నారో అలా నేను చెయ్యాలనుంది అని ఒక్కడైనా అడుగుతాడేమో అని. సిద్ధిసాయి, రామకృష్ణ పరమహంస, లహరి మహాశయ, వివేకానంద చివరి రోజులలో ఇంకొక 2-3 గంటల్లో ఆయన సమాధిలోకి వెళ్ళిపోతాడు అంటే ప్రచారం చేస్తున్నట్టు. వివేకానంద ప్రచారం చేస్తూ గుణుక్కుంటున్నట్టు, ఓన్లీ అనదర్ వివేకానంద కెన్ అండర్స్టాండ్ వాట్ వివేకానంద హ్యాజ్ డన్. ఏడు ఇంకో వివేకానంద, రామకృష్ణ మిషన్ ఉంది, వివేకానంద ఏడని, ఇస్కాన్ ఉంది, ఇంకో కృష్ణుడేడి, బుద్ధిజం, ఇంకో బుద్ధుడేడి, జైనిజం, ఇంకో జైనుడేడి, మహావీరుడేడి, రామభక్తులు కావాల్సినంతమంది, ఇంకో రాముడేడి, భక్తులు ఉన్నారు, రాముడు అక్కర్లే మాకు. ఇక్కడ ఈ శిబిరాలలో ఖచ్చితంగా నేను మీ చేత కోరుకుంటున్నది, నేను అనేది ఏంటంటే పార్ట్ టైంగా ఇంజనీరింగ్ కాలేజీ పార్ట్ టైంగా చదివి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఫారెన్కి వెళ్ళిన ఫ్రెండ్స్ నాకు తెలుసు, పార్ట్ టైంగా చదివారు వాళ్ళు, లైన్మెన్గా దానిగా పనిచేస్తూ పార్ట్ టైంగానే యోగ విద్యకు రండి. దేశకాల పరిస్థితులు అలా ఉన్నాయి, పార్ట్ టైంగానే వచ్చినప్పుడు మాత్రం మనసు యోగ విద్య మీద పెట్టండి, అంతే నేను కోరుకునేది. 24 గంటలు మీరు యోగులు అవకరు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు సినిమా హాల్లోనూ, డాక్టరే అన్నం తింటున్నప్పుడు డాక్టరే అంటే చస్తాడు వాడు, ఆపరేషన్ థియేటర్లో డాక్టర్గా ఉంటాడు, బయట మామూలు తండ్రే, మామూలు వ్యక్తే. కానీ ఆ జ్ఞానము నిరంతరం వాడితో పాటు ఉంటుంది. అలాగా ఆ జ్ఞానాన్ని మీరు ఉపయోగించవచ్చు, ఉపయోగించుకోకపోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ యోగ విద్య గురించి మీరు నేర్చుకోవటానికి చేసేటటువంటి ప్రయత్నాలు రోజు పార్ట్ టైంగా మీరు ఓ సబ్జెక్ట్ కానీ ఉద్యోగం కానీ చేస్తూ ఉంటే ఎంత ఆర్తితో ఎంత ఓర్పుతో వెళ్తారో ఇక్కడ కూడా అంత ఓర్పుతో అంత సాధనతో కాన్సన్ట్రేట్ చేయండి. అసలు ఆ సబ్జెక్ట్ ఏంటని, ఆ యోగ విద్య ద్వారా అసలు మీరు నేర్చుకోవాల్సింది ఏంటనే. ఆరోగ్యమా? చాలా అపోహ మీకు యోగ విద్య ద్వారా ఆరోగ్యం ఉంటుందని. ఏ యోగి ఆరోగ్యంగా బతకలేదు, చివరి క్షణాల్లో విపరీతమైన బాధతో చచ్చాడు. కారణం నేను రఫ్ వర్డ్స్ వాడతా, మీకు మృదువుగా మాట్లాడితే ఎక్కదు బుర్రకి ఇంజక్షన్. నా బాధ అది. చెప్పండి, క్యాన్సర్తో చచ్చాడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస. పర్వాలేదమ్మా, అండి బీ న్యాచురల్. రామకృష్ణ పరమహంస చివరి రోజుల్లో మంచినీళ్ళు కూడా తాగలేకపోయాడు. ఇంచక రోగం వచ్చిన వాళ్ళందరూ యోగులని నేను అంటలే. మీ అప్పుల గురించి చెప్తున్నాను నేను. యోగ విద్యకి ఆరోగ్యానికి సంబంధం లే. ఇట్ ఈస్ ఎ మెంటల్ స్టేట్, అదొక మానసిక స్థితి. అది ఇంజనీర్ ఉన్నాడు, డాక్టర్ ఉన్నాడు. నువ్వు ఇంత పెద్ద ఇంజనీర్ కదా, నువ్వు ఇనుపరా ఎత్తు, గుండ్రా ఎత్తు అంటే ఏతుతాడు వాడు? చాలా నీరసంగా ఉండేటువంటి ఇంజనీర్ ఉండొచ్చు, డాక్టరే. ఆయనకి తుమ్ములు దగ్గులు వస్తూ ఉండొచ్చు, దానికి ఉంది ఆయన చాలా పెద్ద డాక్టర్. యోగంలో కూడా అసలు యోగ విద్య మీకు ఏం నేర్పుతోంది, దాన్ని చాలా జాగ్రత్తగా మనసులో మీరు నాటుకోండి. అటువైపు మీరు వెళ్తున్నారా లేదా గమనించుకోండి. ఏం నేర్పుతోంది యోగ విద్య ద్వారా, మీరు ఏం నేర్చుకోదలుచుకున్నారు అన్నదే స్పష్టంగా లేదు ఎక్కడా కూడా. మీరు ఏ పుస్తకాలు చదివినా, ఏ శాస్త్రాలు చదివినా, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా కొన్ని సాధనలు ఇచ్చివేయబడుతున్నాయి, కొన్ని సాధనలు మీరు చేస్తున్నారు, కొన్ని ఆలోచన విధానాలు మీకు నేర్పుతారు. కానీ ఈ ఆలోచన విధానాలు కానీ ఈ సాధనలు కానీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? మీరు యోగం అవదలుచుకుంటే మీలో ఏ విధమైనటువంటి మార్పు రావాలి? ఇంజనీర్ అయ్యాడు, రోగులు రారు వాడి దగ్గరికి, ఇల్లు కట్టించుకునేవాళ్ళు కానీ కన్స్ట్రక్టివ్ వాటి సరైన చదువు బట్టి వస్తారు. మన రోగుల దగ్గరికి ఎప్పుడు వెళ్తాం, మనం ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తాం, వాడి దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఏమిటి అంటే, మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి తెలుసు కదా మీకు. ఈ 5 ఇంద్రియాల ముందు దివ్య అనే పదం చేర్చుకుంటే ఆ లక్షణాలు ఉన్నవాడు యోగి. దృష్టి మనందరికీ ఉంది, యోగికి దివ్య దృష్టి ఉంటుంది. శ్రవణము వినికిడి మనందరికీ ఉంటుంది, యోగికి దివ్య శ్రవణం ఉంటుంది. స్పర్శ, స్పర్శ మనకి ఉంది, యోగికి ఉంటుంది, కానీ యోగిది దివ్య స్పర్శ. వాసనలు, దివ్యమైనటువంటి వాసనలు కూడా. ఈ వాసనలే కాదు, చివరికి ఇప్పుడు పరిస్థితి ఎంత గొప్పగా చెప్పుకుంటారు అంటే, సాధన చేసి ఆస్వాద వ్రతం అది, చివరికి రుచికరమైనటువంటి ఆహారం తింటే వాంతి చేసుకున్నాడు ఆయన అని రాస్తారు పుస్తకాల్లో. మనం ఓహోహో అని చప్పట్లు పడతాం. భ్రాంతి. గురువుని నేను కించపరచటం లేదు, దయచేసి మీరు మీ యొక్క విపరీత ఆలోచన సరళి సవరించుకోండి అని చెప్తున్నాను. ఒకడు తీపి తినడు, డయాబెటీస్ వచ్చినవాడు తిండు, వాడు తీపి తిండు కనుక వాడు చాలా గొప్పవాడు అనుకుంటాయట. ఈ ఊళ్ళోనే ఇక్కడ ఇదే కాలనీలో నాకు అద్భుతమైనటువంటి అనుభూతి వచ్చింది, దివ్యానుభూతి. అత్యంత యోగిదే లేరు కూడా. ఎంత దివ్యానుభూతి, అన్నం వండుకుంటున్నాను నేను, వెల్లుల్లిపాయలు కావాల్సి వచ్చాయి, ఉల్లిపాయలు కూడా తెచ్చుకుందామని వెళ్ళా. నాయన కొంచెం ఉల్లిపాయలు కొంచెం వెల్లుల్లిపాయలు కట్టి అన్నా. సరే ఎంత కావాలో తెలియదు, నాకు అంచనా లేదు కదా ఒక్కడికి ఎంత కావాలో అని. ఏదో చెప్పేవాడికి ఎంతమందికి సార్ అన్నాడు. ఎంతమందికి ఏంటంటే నీకు తెలుసు కదా, నేను ఒక్కడే ఉంటున్నా, అంత అక్కర్లేదు సార్. అయినా మీరు వెల్లుల్లిపాయ తింటారా అని నా వైపు చూశాడు. ఆ లుక్కే లుక్, ఇప్పుడు మర్చిపోకుండా అందుకే మిగతా లేదు ఆ బాధని షేర్ చేసుకుంటున్నా. మేము సార్ గత 30 ఏళ్ళుగా వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ తింటలే. మీరు ఏదో యోగంట సాధనట గాయత్రిట, మీరు వెల్లుల్లిపాయ తింటారా? అది మన మానసిక స్థితి. రైటా తప్ప నేనే అంటలే. మన దృష్టిలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకపోతే వాడు యోగే. కేవలం సాత్వికమైనటువంటి ఆహారాలు తీసుకునే జంతుజాలాలు చాలా ఉన్నాయి, వాటిని యోగ సాధకులు అంటావా మనం? ఆహారంలో సాత్వికత సహాయం చేస్తుంది, అది నేను కాదంటలే. కానీ మానవ శరీరానికి 6 రుచులు ఇవ్వబడినప్పుడు ఎవరిచ్చారు 6 రుచులు? మనం నిర్మించుకున్నాం కాదు, మనకేమీ రాదు. అన్నం ఎలా డైజెస్ట్ అవుతుందో మనకు తెలియదు, కళ్ళు ఎలా చూస్తున్నాయో మనకు తెలియదు, చెవులు ఎలా వింటున్నాయో మనకు తెలియదు, ఏమీ మనకు తెలియదు. మన శరీరంలో ఓ అద్భుతమైనటువంటి శక్తి, దాన్ని జీవాత్మ అనండి, ఈగో అనండి, అహంకారం అనండి, మన లోపల ఉన్నటువంటిది, అది ఇంత అద్భుతమైనటువంటి ఒక పరికరాన్ని నిర్మించుకుంది. వాక్యూమ్ క్లీనర్ కొంటారు చాలామంది, పక్కనుంటుంది, చాలామంది వాడరు కొన్నాక. ఎందుకో మరి నాకు తెలియదు, ఏం కష్టాలో నాకు తెలియదు. కానీ అప్పుడు అది కొంట మంచిదంటారా అనవసరం అంటారా? కొన్నారంతే, పక్కింటి వాడు కొన్నారు కనుక. మళ్ళా మనం వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించాం ఎందుకో, మరి అది మన దేశగాల పరిస్థితులకి అనుకూలంగా ఉండదేమో. ఇందుకే చెప్పాను, ఇన్ని ఇంద్రియాలను మనం ఏర్పరచుకుని దీంట్లో దివ్యత్వం వస్తే అది యోగ విద్య అని చెప్తూ ఉన్న ఇంద్రియాలని కట్ చేసుకుంటూ నాశనం చేసుకుంటూ ఆ ఇంద్రియాల యొక్క ఫీల్డ్ ఎక్కువ చేసుకోవాలి. సైంటిస్ట్లు ఎందుకయ్యారు? కన్నుంది వాళ్ళకి మనలాగే. అంతకంటే సూక్ష్మమైనటువంటి చూడాలి అంటే మైక్రోస్కోప్ కనిపెట్టుకున్నారు. దూరంగా ఉన్నదాన్ని చూడాలి అంటే టెలిస్కోప్ కనిపెట్టుకున్నారు. అంచేత వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళయ్యారు. దివ్య దృష్టి ఉంది కనుక యంత్రంతో వచ్చిన దృష్టి కావచ్చు అది దివ్యత్వం. కానీ మనం యోగ సాధన పేరుతో ఏం చేసుకుంటున్నాం? జాగ్రత్తగా ఆలోచించండి. ఇంద్రియాల యొక్క దివ్యత్వానికి మనం ఏదైనా హెల్ప్ చేసుకోగలిగితే, హెల్ప్ చేసుకోవటానికి ఆహార నియమాలు పెట్టుకోండి అభ్యంతరంలే, ఆసనాలు వేసుకోండి అభ్యంతరంలే. లాంగ్ జంప్ చేయాలి అంటే ముందు వాడు వెనక్కి వెళ్తాడు, ముందు జంప్ చేయడు, తెలుసు కదా, చాలా వెనక్కి వెళ్తాడు వాడు. ఎంత లాంగ్ జంప్ చేయాలంటే అంత వెనక్కి వెళ్తాడు వాడు. అలాగే దాన్ని పురశ్చరణ అంటాం సాధనలో కూడా, పురశ్చరణ అంటే వెనక్కి వెళ్తామని. అలాగే మన ఇంద్రియాల యొక్క శక్తిని అభివృద్ధి చేసుకోవటానికి మీరు పురశ్చరణ చేయండి, ఇంద్రియాలకు కావలసినటువంటి ఆహారం ఇవ్వకండి. కానీ అసలు ఆ ఇంద్రియాలకి ఆహారమే లేకుండా చేశారనుకోండి, మీరు ఏమవుతుంది మీ పరిస్థితి? అదే కాస్త జాగ్రత్తగా గమనించుకోండి. యోగ విద్యలో మనం చేస్తున్నటువంటి తప్పు అది. మనకి ఆల్రెడీ ఉన్నటువంటివి పక్కన ఏం జరుగుతుందో గమనించాం మనం. దివ్య దృష్టి కావాలంటాం, అవేర్నెస్, జాగరూకత, నిరంతర జాగరూకత. చెప్తాను కదా మౌనంగా ఉండమని, మౌనంగా ఉండమని పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు నేను చూడలేదు మాస్టర్. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి దాని మీద మీ ఒపీనియన్ ఇవ్వకుండా ఉండండి, వాళ్ళకి సలహాలు ఇవ్వకుండా ఉండండి, వాళ్ళకి మీరేం నేర్పకండి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియాలి, చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీకు తెలియాలి. యోగి అంటేనే అది కదా. మీరు కొన్ని వేల జన్మల తర్వాత ఏం చేయబోయాలో తెలియాలి అంటే అసలు ఇప్పుడు మీ క్షణంలో మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మీరు తెలియకుండా బంధించేసి కూర్చుంటే మీ అవేర్నెస్ ఏం పెరుగుతుంది? అందుకు నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. నేను అసలు లక్ష్యం క్లియర్గా ఉంటే ఏం చేయొచ్చో ఏం చేయకూడదో మీకే అర్థమవుతుంది. లక్ష్యం క్లియర్గా ఉండటమే కాదు, ఇంకోటి కూడా మీకు చాలా క్లియర్గా ఉండాలి. యోగ విద్యలోకి మీరు అడుగు పెట్టిన మరుక్షణం మీ ఆలోచన విధానాలలో పెద్ద మార్పు రావాలి. మామూలు మార్పు కాదు, సైన్స్లో దాన్ని క్వాంటమ్ లీప్ అంటాం. అంటే ఒక కొండెత్తు నుంచి ఇంకో కొండెత్తు కూడా దాటేసి అసలు ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి జంప్ చేయాలి మీరు. అంత ఆలోచన సరళిలో మీకు మార్పు రావాలి. ఏం మార్పు రావాలి ఆలోచన సరళిలో? మనము మహాపతే ఓ 30-40 సంవత్సరాల పాటుకు జీవితాం కోసం ప్లాన్ చేస్తాం. అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది, అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి చదివించాలి, వాడికి ఉద్యోగం ఇప్పించాలి. మహాపతి ఓ 50 ఏళ్ళు 60 ఏళ్ళు మీ జీవితాన్ని మీరు ప్లాన్ చేసుకుంటారు. అంతేగా ఆ ప్లాన్ చేసుకున్నటువంటి జీవితం 199 పాళ్ళు మీరు అనుకున్నట్టు జరగదు. మీరు అనుకున్నట్టు మాత్రం 199 పాళ్ళు జరగదు ఆ ప్లాన్ చేసుకున్నటువంటి జీవితం. తర్వాత మనం చనిపోతాం, చనిపోయిన తర్వాత మళ్ళా పుడతాం, మళ్ళీ గందరగోళం. తమాష ఏంటి అంటే మనం చనిపోతాం మళ్ళా పుడతాం, చనిపోతాం మళ్ళా పుడతాం అని మన అనుభవంలో లేదు. యోగులు చెప్పారు, ఋషులు చెప్పారు, అబద్ధం చెప్పరు వాళ్ళ ప్రాణం పోయినా సరే అనేటటువంటి నమ్మకం మనకు ఉన్నటువంటి వ్యక్తులు, సత్యవాక్ కలిగినటువంటి ఋషులు చెప్పారు కనుక ఒప్పుకుంటున్నాం, బాగానే ఉంది. నువ్వు 60 ఏళ్ళు ప్లాన్ చేసావు, ఇల్లు కట్టుకున్నావు, అద్భుతమైనటువంటి ఇల్లు కట్టుకున్నావు, హాజీ మస్తాన్ కట్టేట. మా నాన్నగారు బాంబే వెళ్ళినప్పుడు చూసి చెప్పారు, ఆహా ఎంత అద్భుతంగా ఉందో అది. ఇందిరాగాంధీ కూడా డిన్నర్కి వచ్చిందిట, తెలియదు నాకు, అందుకే టా అన్నాను. కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మాస్టర్ చెప్పారు అని 10 మంది చెప్పారు, ఇదే చెప్తారు ముందు. ఏం చెప్పారు మాస్టర్ అంటే, హాజీ మస్తాన్ ఇంటికి డిన్నర్కి ఇందిరాగాంధీ వెళ్ళిందిట. స్పీచ్లో ఏం చెప్పారంటే ఇదే గుర్తుంటుంది, మిగతా గుర్తుండవు. ఇది మీకు గుర్తుండకూడదు అని అన్నారు మాస్టారు. కానీ ఇది ఎందుకు చెప్పానంటే, ఓకే తర్వాత ఏమవుతుంది, వాడికి చచ్చాడు తర్వాత ఏమవుతుంది, మనం చచ్చాం తర్వాత ఏమవుతుంది. యోగ విద్య ఇది మీకు స్పష్టంగా తెలుపుతుంది, మీకు అనుభూతిలోకి తెస్తుంది తర్వాత ఏమవుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు. కంప్యూటర్ కోర్సు ఇప్పుడు చాలా బాగానే ఉంది, కానీ కంప్యూటర్ ఎక్స్పర్ట్ బిల్ గేట్స్ వచ్చి రహస్యంగా చెవిలో చెప్పాడు అనుకోండి, 2010 తర్వాత అసలు ఒక్క కంప్యూటర్ ఉండదు, కొన్ని కారణాంతరాల వల్ల అసలు కంప్యూటర్ అనేది ఉండదు. అంటే మీరు ఎంతమంది కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతారు? నాకు తెలిసినంతవరకు ఆవిడ చదివిస్తున్న వాడు కూడా అలా అలా బయటకు వచ్చేసి చాలలేదు చదివింది ఎంత. ఇంచేత ఆవిడ చెప్పాడు, అది బిల్ గేట్స్ చెప్పాడు, నమ్ముతాం అతను చెప్పిన మాటని. మరి ఋషులు చెప్పిన మాటని మీరు నమ్ముతున్నారా? నమ్ముతే ఇలా ఉంటారా? నమ్మటంలే మీరు ఋషులు చెప్పినటువంటి మాటని. నమ్ముతే అసలు ఇలా జీవించలేం మనం, ఎలా జీవించగలం ఇలా ఋషులు చెప్పిన మాటని వింటే? ఏం చెప్పారు ఋషులు? ఈ మానవ జీవితం యొక్క పరమార్థము, ఈ మానవ జీవిత ఉద్దేశము తిండి తింటం కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ ఆస్తులు సంపాదించుకోవటం కాదు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏదో మీరు చేసి పేరు తెచ్చుకోవటం కాదు. ఇది ఒక అనంతమైనటువంటి జీవయాత్రలో గాడ్ నోజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకు తెలియదు, కోట్ల 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 సంవత్సరాలు జరుగుతుంది, నడుస్తుంది. దాంట్లో ఒక చిన్న టైం గ్యాప్, ఆ టైం గ్యాప్ని మీరు దేనికి ఉపయోగించుకుంటున్నారు ఆలోచించుకోండి. మీరు యోగులు అంటారు, భక్తులు అంటారు, మాకు భగవంతుడి మీద నమ్మకం ఉందంటారు, భారతీయ సంస్కృతిని నమ్ముతున్నాం అంటారు. ఏంటిట మీ నమ్మకం? ఇదా ఇదా మీ నమ్మకం? ఒక్కసారి మీరు ఈ జన్మ యొక్క ఉద్దేశం ఏమిటి అని ప్రశ్నించుకున్నారా? ఖచ్చితంగా ఈ జన్మ యొక్క ఉద్దేశం ఇంజనీర్ అవటం కాదు, డాక్టర్ అవటం కాదు, ఫలానా వాళ్ళకి భార్యలు అవటం కాదు, ఫలానా వాళ్ళకి భర్తలు అవటం కాదు, ఫలానా వాళ్ళ బుర్ర బదర కొట్టడం కాదు, ఫలానా వాళ్ళకి సహాయపడటం కాదు. మీకేం తెలుసు మాస్టర్, రోటరీ క్లబ్ దానికి మేము అందరికీ హెల్ప్ చేసేస్తున్నాం. మేము ఎవరికి హెల్ప్ చేయాలి, ఎవరికి హెల్ప్ చేయకూడదు తెలుసా మనకి? చాలాసార్లు ఒకే పని చేస్తున్నటువంటి వ్యక్తులు ఒకే మానసిక స్థితిలో ఉన్నారని మనకి గందరగోళం పడుతూ ఉంటాం. లోపల తెలియదుగా మనకి, ఆత్మహత్య చేసుకోవటానికి ఒకడు బావిలో దూకాడు, వాడిని రక్షించడానికి ఇంకోటి ఇమీడియట్గా బావిలో దూకాడు. ఇంతకీ ఎవడు ఏం చేశాడు, ఎవడు మంచి ఎవడు చెడు, మీకు వాళ్ళ మానసిక స్థితి బట్టి ఉంటుంది తప్ప వాళ్ళ బయట చేసినటువంటి ఆచరణ వల్ల తెలియదు. రెండు ఒకేలాగా ఉండొచ్చు. యోగి యోగి కాని వాళ్ళ ఆచరణ ఒకేలాగా ఉండొచ్చు. ఇందాక చెప్పేగా ఉదాహరణ, ఒక్కొక్కసారి మనం అనుకోకుండా మంచి పనులు చేయాల్సి వస్తుంది. బాంబేలో ఏదో సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు ఆ స్విమ్మింగ్ పూల్, ఏ హోటల్ అమ్మా, సన్ అండ్ శాండ్ ఏదో హోటల్ స్విమ్మింగ్ పూల్, ఏదో పార్టీ జరుగుతోంది, ఓ పాప నీళ్ళలో పడిపోయింది, గబుక్కం కూడా దూకాడు, పాపను రక్షించి బయటికి తీసుకొచ్చాడు, అందరూ ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు, మీరు చాలా మంచి పని చేశాం, నీలాంటి వాళ్ళు ఉండటం వల్లే కదా అసలు మానవత్వం, ఇంకా అదంతా సరే తర్వాత చెప్పండి, ముందు నన్ను నీళ్ళల్లోకి తోసింది ఎవరో చెప్పండి అన్నాడు. మన యోగ సాధన అంతేనేమో చూసుకోండి. జాగ్రత్తగా మీరు చాలా స్ట్రిక్ట్గా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి. అసలు మీరు యోగ సాధనకి ఎందుకు వెళ్ళారు? ఎవరో తోశారా మిమ్మల్ని? రేపు మీరు అదే అడుగుతారు మళ్ళా వెనక్కి తిరిగి, అంతా బాగానే ఉన్నాయా, ముందు నన్ను తోసింది ఎవరు, వాడిని పట్టుకో, వాడిని తీగ పట్టుకోవాలి, వాడిని వారి వల్ల కదా ఈ గద్దరు కూడా వస్తారు. ఇంచేత మనకు అభిరుచి లేదు ఆ యోగ సాధన యొక్క చరమ లక్ష్యము మర్చిపోయాం. ట్రాఫిక్ రూల్స్ మనకు తెలుసు, గుంటూరులో దిగాం స్టేషన్లో, కీప్ లెఫ్ట్, అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించారు. మీరు తిరుగుతూ ఉన్నారు, తిరగండి. ఇంతకీ ఎన్ని గంటలు తిరుగుతారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి తెలీదు. యోగ సాధనలో అంతే, ట్రాఫిక్ రూల్స్ లాంటివే. చేస్తూ కూర్చోండి, జన్మజన్మలు గంటలు గంటలు సంవత్సరాలు సంవత్సరాలు చేయండి, ఎక్కడ దిగా అక్కడ దిక్కండి. మీరు సాధనలు దేనికి? ఏదో సాధించటానికి. ఆ సాధించేశాక కూడా ఇల్లు వచ్చింది నేను దిగను కారు. టీవీ అడ్వర్టైజ్మెంట్ చూపించండి, నాకు ఎంత నచ్చుతుందో. ఒక కుర్రాడికి లెక్కల్లో చాలా తక్కువ మార్కులు వస్తాయి. చూసారా ఆ టీవీ అడ్వర్టైజ్మెంట్? ఏ కారు అది? డ్రైవ్ ఏదో చేశాడు. సరే వాడు తండ్రి ఏమో పికప్ చేస్తాడు స్కూల్ నుంచి. ఏరా లెక్కలు ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి ఏదో చెప్తాడు. ఓకే అందులో ఎన్ని వచ్చాయి? ఇంటి దగ్గర వరకు వచ్చాక లెక్కల్లో ఎన్ని వచ్చాయని అడుగుతాడు. ఏదో చెప్తాడు ఫెయిల్ అయ్యాడు అని. డాడీ షెల్ వి గో ఫర్ ఎ డ్రైవ్ అంటాడు. అప్పటికప్పుడే మర్చిపోతాడు తండ్రి మార్కుల సంగతి. ఇంట్లో కూడా దిగడు. ఇద్దరు మళ్ళీ కారు వేసుకుని బయటికి వెళ్ళిపోతారు. మన యోగ సాధన అంతే, ప్రాణాయామాలు అంతే, ఆసనాలు అంతే. ఏ లక్ష్యం కోసం చేస్తున్నావు? వచ్చేసిందేమో. మీరు ఏ సాధన చెయ్యాలనుకున్నారో ఆ స్థితికి మీరు వచ్చేసారేమో. అసలు ఏ సాధన స్థితికి వచ్చారో మీకు తెలుసా? అర్థమైందా? దాన్ని నేను నేర్చుకోండి అని చెప్తున్నాను. నేను ముందు అది అర్థం చేసుకోండి, ఎక్కడ దిగాలి మీరు. సాధన ఇంపార్టెంట్ కాదు. చాలా మంది నాకు ఉత్తరం రాస్తారు, మాస్టర్ మీరు చెప్పిన సాధన మేము చేయలేకపోతున్నాం. మాస్టర్ చేయక్కర్లే. సాధన ఎందుకు? లక్ష్యానికి మీరు ఎలా వెళ్ళిపోయినా నాకు అభ్యంతరంలే. ఈ సాధనలే చేయాలనే. ఈ సాధనలు ఏంటంటే హెల్ప్ చేస్తాయి కాస్త. అనేక మంది యోగులు, అనేక మంది మహర్షులు మనకి అందించారు కనుక అవి మనకి కాస్త తొందరగా లక్ష్యాన్ని చేరుకోవటానికి ఉపయోగపడతాయి. అంచేత లక్ష్యాన్ని చేరుకోవటానికి మొట్టమొదట నేను లక్ష్యం చెప్పాను, మీ ఇంద్రియాలకు ముందు దివ్యా కలుపుకోండి. అది మొదటి లక్ష్యం. ఇది ప్రతి ఇంద్రియము సూపర్గా డెవలప్ అవ్వాలి. మామూలు దృష్టి సరిపోదు, మీకు దివ్య దృష్టి రావాలి. మామూలు శ్రవణం సరిపోదు, దివ్య శ్రవణం రావాలి. అర్జునుడు లాంటి వాడు కూడా ఆ స్థితికి వెళ్ళేసరికి కంగారు పడ్డాడు. నాకు వద్దన్నాడు. ముందు ఏంటన్నాడు? మన్యసే ఇది తం శక్యం. ఏకాదశోధ్యాయంలో భగవద్గీతలో నేను చూడగలను అని నువ్వు అనుకుంటే చూపించు. అతనికి తెలుసు ఇది చాలా డేంజరస్ అని. ఆ భావం నేను పుట్టపర్తిలో ఒకసారి విన్నాను. ఆ సంఘటన నేను స్వయంగా చూడలేదు, కానీ ఒకడు అలాగా కూర్చుని ఉన్నట్ట బాబా అలా వెళ్తూ ఉంటే ఒకసారి బాబా మనసులో ఎలా ఉంటుందో, నా మనస్సు అలా అయిపోతే బాగుండు. వెనక్కి వచ్చారు బాబా. వాడి మీద తలపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా వాడి గంధర్వడం చూడాలి. బాబా బాబా అనోడో అరుస్తున్నాడు, నన్ను రక్షించనోడో అరుస్తున్నాడు, నాకు ఇది కావాలని వస్తాను దొంగవని తిడుతున్నాడు ఎవడో అన్నీ అనిపిస్తున్నాయి వాడికి. చివరికి ఏంటంటే ఇంకా పిచ్చెత్తుంది వాడికి వద్దాను. మళ్ళా 2 నిమిషాల్లో వచ్చి చేపెట్టాడు బాబా. పిచ్చి పిచ్చి ఆలోచనలు వద్దు, నువ్వు నాలాంటి ఆలోచనలు రావాలి అంటే నువ్వు ఆ స్థితికి ఎదగలగాలి. అది నేను దివ్య శ్రవణం కావాలని కోరుకోవటం చాలా ఈజీ. జర్మనీలో 4వ అంతస్తులో, జర్మనీలో హౌస్ క్లీనర్స్ అని ఒక గ్రూప్ ఉంటుంది. ఈ ఫ్రాస్ట్ అది పట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ విండోస్ అవి బాగా ఉంటాయి, గ్లాస్ అవి, దాన్ని తుడపడానికి స్పెషల్గా కొంతమంది మీరు ఫోన్ చేస్తే వచ్చి తుడిచి డబ్బు తీసుకుని వెళ్ళిపోతారు. 18 ఏళ్ళ ఒక కుర్రవాడు తుడుస్తున్నాడు, పడ్డాడు, హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏం జరిగింది? రేడియో ఆపమంటాడు వాడు. ఏ రేడియో అయ్యా, రేడియో ఎక్కడా లేదంటే రేడియో ప్రపంచంలో ఎక్కడ ఏ రేడియో స్టేషన్ ఆన్ ఉన్నా వాడు తెచ్చాడేవాడు పాపం. ఆ ఇంద్రియాలలో ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయింది ఆ కింద పట్టలను వెన్నుపూసలో. కంగారు పడిపోయి డాక్టర్లు దాన్ని ఆపటానికి ఎలా ఆపాలో తెలియక, ఏది తెలియదు కదా అసలు ఆ దివ్య శ్రవణాన్ని ఎలా ఆపాలో. నానా గందరగోళం పడ్డారు. తర్వాత అతను స్వెడెన్బర్గ్ అని అద్భుతమైనటువంటి భవిష్యవక్తగా మారాడు, అది వేరే విషయం. అంచేత మేము కూడా ఎక్కి కిటికీ నుంచి కింద పడిపోతే దివ్య శ్రవణం వస్తుందేమో రాదు, వాడి పూర్వజన్మ సుకృతం అది ఏదో వచ్చింది అది. కానీ అది ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ యోగ సాధన లక్ష్యం ఇది మర్చిపోకండి. మీరు సహజంగా న్యాచురల్గా వస్తుంది అది. ప్రతి మనిషి సూపర్ మ్యాన్గా మారాల్సిందే. కోట్ల కోట్ల సంవత్సరాలు పడుతుంది. యోగ సాధన ద్వారా 4 సంవత్సరాలు 8 నెలల 9 రోజులు క్యాలిక్యులేషన్ ఉంది ఆ మ్యాథమెటిక్స్కి. మీలో దమ్ముంది, సాహసం ఉన్నవాడు ఎవడైనా ఉంటే 5 ఏళ్ళు మీ పనికి మీరు రెస్ట్ పుచ్చుకోగలిగితే, రెస్ట్ ప్యూర్ మ్యాథమెటికల్ అనాలిసిస్, దీనికి అథారిటీ ఏంటి? లారీ మాషియా. లారీ మాషియా జీవన ఇది చదువుతారు. ఈ ఈక్వేషన్ ఎక్కడుందని నన్ను చాలా మంది అడుగుతారు. ఆ పుస్తకంలోనే నేను చదివా తమాషా, అది నాకు కనిపించినది, మీకు కనిపించదు. ఇంచేత మీకు సాధన కళ ఆయన చేపెట్టేసి వస్తే చాలు, రాదు ఏం చేస్తాం, చేపెడితే యోగం వచ్చి ఉంటే నిజంగా పెట్టేద్దరే, ఋషులకు అంత ప్రేమ ఉంది పాపం. కానీ ఇందాక చెప్పేనే వాడు నెత్తి మీద సాయిబాబా చేపెట్టాడు పిచ్చి కింది. దివ్య దృష్టి అది కోరుకోవటానికి బాగానే ఉంటుంది. ఇవాళ మీకు చాలా ప్రాణ స్నేహితుడు, ఇవాళ నుంచి సమానంగా 20 రోజులు మిమ్మల్ని హత్య చేసేస్తాడు అని మీకు కనిపించింది అనుకోండి, దివ్య దృష్టి భలేగా ఉంటుంది. ఏం చేస్తారు మీరు? దివ్య దృష్టి మీకు తెలిసింది, నువ్వు చాలా దగ్గరవాడు, ఖచ్చితంగా 20 రోజుల్లో కరెక్ట్ ఆ డేట్తో సహా తెలుస్తుంది మీకు, దివ్య దృష్టి ఉంటే పొడి చేస్తాడు వాడు. ఏం చేయాలి మీరు? వాడి నుంచి పారిపోవాలా, రక్షించుకోవాలా, ఏం చేయాలి మీరు? యోగులు, యోగ సాధకులు. దాన్ని బట్టి మీరు యోగులు అవ్వచ్చు అవ్వకూడదో తెలుస్తుంది. మీరు నిజంగా యోగ సాధకులు అయితే నోరు మూసి ఊరుకుంటారు, వాడిని పొడి చేయనిస్తారు. అలా చేయనివ్వరు కనుక ప్రకృతి మీకు దివ్య దృష్టి ఇవ్వదు. మీకు దివ్య దృష్టి ఆపటానికి కారణం అది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నోటితో అంటాం, దోమలు కుడుతున్నాయి నాట్ ఓకే. అలానే బాధపడక్కర్లే మీరు. ఆ తర్వాత ఏం చేయాలి అంటే వీలవుతే దోమల్ని పోగొట్టుకోవటానికి కావాల్సినటువంటి పనులు చేస్తారు. కానీ ఇది ఉందే ఇప్పుడు ఇందాక నేను చెప్తున్నాను కర్మబంధము, దానికి అడ్డు తగలకూడదు. ఏ గురువు అడ్డు తగలడు. అడ్డు తగిలేమంటే నువ్వు యోగ సాధనకి పనికిరావు. చాలామంది గురువులకు తెలుసు వాడిని ఎవరు చంపబోతున్నారు. క్రైస్ట్ చెప్పలేదా ముందే వాడిని ఎవరు చంపబోతున్నారు? ఏం చేశాడు? తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. దయానంద సరస్వతి, ఆర్య సమాజ స్థాపకుడు, ఒకసారి విషయం ఇచ్చాడు నేపాల్ నుంచి వచ్చినటువంటి అతనికి వంట చేసి పెట్టడానికి. తెలుసు నోరు మూసుకు తిన్నాడు అని ఆయన చేసుకున్నాడు. రెండోసారి విషయం ఇచ్చాడు, రెండోసారి ఆయన రాయించుకోలేకపోయాడు. పిలిచాడు వంట వాడిని, చంపేస్తారు నువ్వు ఇక్కడ ఉంటేను, ఇదిగో ఈ 200 రూపాయలు తీసుకెళ్ళిపో, పారిపో నీ ఊరికి అన్నాడు. మనం ఏం చేస్తాం? తింటాం ఆ విషయం. యోగ సాధకులు కావాలని ఉంది, మరి ఇవంతా చేయగలగాలి. ఈ మానసిక స్థితి రెండోది నేను చెప్పింది. దివ్య దృష్టి అవంతా కావాలి అంటే నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతిని మీరు మార్చడానికి ట్రై చేయకండి. ఎలా జరుగుతోందో అలా జరగనివ్వండి. ఆ జరగనివ్వగలిగేటటువంటి సాహసం సంపాదించుకోండి. కృష్ణుడికి అన్నీ తెలుస్తూనే ఉంటాయిగా, దేనికి అడ్డు తగలేడో చెప్పండి. తనే అడ్డు తగలలే, తనంతట తను దేనికి అడ్డు తగలలేదు. మీరు అలా అడ్డు తగలకుండా ఉండండి ప్రకృతిలో. అది రెండోది మీరు నేర్చుకోవాల్సింది పాఠం. మూడోది యోగ సాధకులు నేర్చుకోవాల్సింది, అనేక జన్మల యొక్క పరిణతి యోగ సాధకులుగా మారటం. మారిన తర్వాత అందులో పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా? ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన వాళ్ళందరూ అర్హత ఉండేగా జాయిన్ అవుతారు. 10th క్లాసులో ఆ ఇంటర్మీడియట్లో జాయిన్ అవటానికి తగినటువంటి మార్కులు వస్తేనే కదా వాళ్ళకి సీట్ ఇస్తారు అక్కడ ఆ కాలేజీలో. కానీ అందులో ఎంతమంది పాస్ అవుతారు? కేవలం 20%. అందులో కూడా 20% 1st క్లాస్లో పాస్ అవ్వరు. అలాగే యోగ సాధనకి వచ్చిన వాళ్ళల్లో కూడా మనుష్యాణం సహస్రేషు కశ్చిన్ మాం వ్యక్తి తత్వత, 1000 మంది యోగ సాధకుల్లో ఒకడికి మాత్రమే నా తత్వం అర్థమవుతుంది అంటాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే అందరికీ అర్థమవుతుంది, వాడు ప్రయత్నిస్తే అసలు లక్ష్యం మర్చిపోతాం మనం. పిచ్చి పిచ్చి లక్ష్యాలు ఏవో పెట్టుకుంటాం మనం. ఈ లక్ష్యాలు పెట్టుకోండి, ఈ లక్ష్యాల్ని చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి, మీరు దారి తప్పరు. దానికోసం మీరు ఏదైనా చేయండి. మీరు చేస్తున్నటువంటి సాధనలు ఇంపార్టెంట్ కాదని గుర్తుంచుకోండి. నన్ను చాలామంది అడుగుతారు, మాస్టారు మరి ఒక చోట నేను ఒక ధ్యానం నేర్చుకున్నాను కదా, ఇంకో ధ్యానం నేను చెయ్యొచ్చా? పెద్ద ప్రశ్న. ఇరుకులో పెట్టేశాం మాస్టర్ని, ఇంకా ఫినిష్ మాస్టర్ అవుట్ అంతే, ఇంక దీనికి జవాబు లేదు. నిజంగా జవాబు లేదు. ఎందుకు జవాబు లేదు అంటే ఇంట్లో ఏసీ పెట్టుకుని పడుకోవటం నాకు అలవాటు, దిండు వేసుకుని. రైల్వే స్టేషన్లో దిండు లేదు, పడుకోగలనా పడుకోలేనా? ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో అవసరం అనేది చాప మీద పడుకున్నాను.
ఇంకోళ్ళు మంచం వేశారు, ఇంకోళ్ళు నులక మంచం వేశారు, ఏమీ దొరకలేదు. ఒకసారి నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఎందుకు అందరికీ కోపం వచ్చింది, మీద రోడ్డు మీద ఇలాగే పడుకున్నా పక్కన నిద్రపోయా. నిద్రపోయాక ఎక్కడ పడుకున్నానో ఇంపార్టెంటా, నిద్రపోయాక ధ్యాన స్థితిలోకి వెళ్ళాక ఏ ధ్యాన విధానాన్ని అనుసరించి మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళారు ఇంపార్టెంటా, మరి ఎందుకు ఆ పిచ్చి భ్రమ. 365 రోజుల్లో 365 రకాలు ధ్యానం చేసుకోండి, అవడొద్దు అన్నాడు. వెళ్ళగలిగితే ధ్యాన స్థితికి కళ్ళు మూసి కూర్చొని నేను ధ్యానం చేశాను, ఓ మాట్లాడకండి ఎవరు. తలుపు చప్పుడు వినిపించిందా, ఆటో చప్పుడు వినిపించిందా, వినిపించిందండి. టీవీలో మీకు ఇష్టమైన పాట వచ్చిన వింటూనే ఉన్నాగా, ధ్యాన స్థితిలో మీకేం వినిపించదు. నిద్రపోయిన వాడికి ఏం తెలుస్తుంది, ధ్యాన స్థితి నిద్ర స్థితి ఎక్స్టర్నల్లీ సిమిలర్, ఇంటర్నల్లీ సిమిలర్ కాదు. ధ్యాన స్థితి లోపల చాలా గందరగోళం ఉంది, కానీ ఫస్ట్ గందరగోళం ఏంటి అంటే బాహ్య స్మృతి కానీ బాహ్యంగా జరిగేది కానీ ఏవి మీకు వినిపించవు. ఆ వినిపించని స్థితికి అంటే ఏంటి, ఈ దివ్య స్పర్శ దివ్య ఈ దివ్య దివ్య అని పెట్టుకున్నాం, ఇవేమీ అక్కడ పనిచేయవు. అందుకే ఆ ఋషుల యొక్క స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఈ దివ్య గుణాలు దివ్య లక్షణాలు ఉన్న యోగులు కూడా వాళ్ళని ఏం చేయలేరు, ఎందుకంటే కట్ ఆఫ్ అయిపోతుంది అక్కడ వాళ్ళకి. అది మెడిటేషన్ అంటే, ఈ కాలం మెడిటేషన్ దేనికంటే అందరూ మెడిటేషన్ చేసేస్తున్నారు, స్ట్రెస్ మెడిటేషన్ కొత్తదే, స్ట్రెస్ మెడిటేషన్. ఇంకాస్త స్ట్రెస్ వస్తుంది, చేయకండి. అది నేను చూశాను ఆ స్ట్రెస్ మెడిటేషన్. స్ట్రెస్ మెడిటేషన్ సమానంగా చేయలేకపోతున్నాం అనే కొత్త స్ట్రెస్ యాడ్ అవుతుంది. చూశాను నేను చాలామంది బిజినెస్ పీపుల్ వాళ్ళని. అన్ఫార్చునేట్, అసలు అది అర్థం కావటంలే మనం ఏం మాట్లాడుతున్నాం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఆ తర్వాత ధ్యానము. మీరు డైరెక్ట్గా ధ్యానానికి వెళ్ళిపోయారు అంటే వెళ్ళొచ్చు, మీకు అర్హత ఉంది. అండ్ ఉత్తనే నేను చెప్పటం లే, అనేక జన్మల పరిణామము మీరు ఈ స్థితిలో ఉన్నారు. మీరు ఉపయోగించుకోవటం లే, ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యారు కాదంటలే, కానీ మీరు పాస్ అవటానికి కూడా ప్రయత్నించటం లే. ర్యాంక్ ఎక్కడ నుంచి తెచ్చేది, ఎంసెట్లో ఎక్కడ జాయిన్ అవుతారు, అది నా బాధ. దాని గురించి నేను వర్రీ అవుతున్నా, మీ అర్హత గురించి నేనేమీ బాధపడటం లే. ఖచ్చితంగా మీ అందరికీ అర్హత ఉంది, కానీ ఆ అర్హతని మీరు ఉపయోగించుకోకపోతే కేవలం ఇంకా 1.5 సంవత్సరాలు మాత్రమే ఉందని చెప్తున్నారు ఋషులు. చూడగలిగినటువంటి వాళ్ళు 60,000 సంవత్సరాల నుంచి ఈ 1.5 సంవత్సరాల కాలం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దే ఆర్ మేకింగ్ ప్రిపరేషన్స్ ఫర్ 60,000 ఇయర్స్, 60,000 సంవత్సరాల నుంచి. అదేంటి మాస్టర్, 60,000 సంవత్సరాలు? జయలలిత గారు ఆవిడ కూతుర కొడుకు పెళ్లి కోసం ఎప్పటి నుంచి ప్రయత్నించింది, పెళ్లి ఎంతసేపు జరుగుతుంది, కానీ ప్రయత్నం ఎప్పటి నుంచి ఉంది కదా. జైపూర్ నుంచి అవేవో కుట్టించాలి, ఇవేవో చేయాలి, ఏమో నాకు తెలియదు, అవంతా ఏం చేసిందో, నానా గందరగోళం చేసింది కదా. అలాగే 60,000 సంవత్సరాల నుంచి ఈ జరుగుతున్నటువంటి మార్పు, ఈ 1.5 సంవత్సరాలలో జరగబోయేటటువంటి మార్పు కోసం అద్భుతమైనటువంటి వ్యక్తులు, మామూలు వ్యక్తులు కాదు, మన ఋషులు మాత్రమే కాదు, ఇతర గ్రహాల నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు, మనకి తెలియకుండా కోట్లాది కోట్ల సంవత్సరాలు మనకంటే ముందు ఎవల్యూషనరీ సైకిల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వెనక్కి తిరిగి వచ్చే టైంలో, మనకంటే 1 కోటి సంవత్సరాల ముందున్నారు వాళ్ళు, అయినా వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చి పృథ్వీ గ్రహం చుట్టూరా తిరుగుతూ ఉంటే మనము యోగ సాధకులు అని అసలు వాళ్ళు ఉన్నారని కూడా మనకి తెలియదు. వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలని కూడా మనకి తెలియదు. సంబంధం పెట్టుకోకుండా ఇదంతా మాకెందుకు, ప్రతి 4 ఏళ్లకి ఎక్కడోక్కడ ఒలింపిక్ జరుగుతూ ఉంటుంది, ఒలింపిక్స్లో పాలు పంచుకునే వాళ్ళు రాత్రి పగులు కష్టపడతారు, ఇష్టం లేని వాళ్ళు వదిలేయండి. లేదు టీవీలో అప్పుడప్పుడు మేము చూసుకుంటా ఉంటే చూడండి టీవీలో, కానీ మీరు కూడా ఒలింపిక్స్లో ఆ యోగ సాధకుల్లో మీ పేరు ఉండాలి అంటే మీరు కష్టపడాల్సిందే. కష్టం ఏమని చెప్తున్నాను నేను, మీరు ఏ పని చేస్తున్నారో నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, అదే కరెక్ట్, దాన్ని మార్చుకోవటానికి ట్రై చేయకండి. మొట్టమొదట మానసిక స్థితి అది, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. అయితే ఇంకేముంది మాస్టర్, మేము హిమాలయానికి పరిగెడతాం, ఏం చేస్తారు పరిగెట్టి మీరు. నేను చెప్తూ ఉంటాను కదా, మా స్నేహితుడు ఒకతను బద్రీనాథ్ వెళ్ళాడు, ఏం చూశాను ఆయన అక్కడ, అక్కడ కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది అని చెప్పిన జవాబు ఇది. 3 రోజుల్లో 4 ధామాలు యాత్ర చేసేస్తారు, గంగోత్రి యమునోత్రి ఇంకేంటి కేదార్నాథ్ బద్రీనాథ్ చూసి వచ్చేసారు. ఏం మారేది మీరు, దేనికి వెళ్ళేది తీర్థక్షేత్రానికి, ఏం తెలుసు మీరు అక్కడికి ఎందుకు వెళ్తాం, ఇడ్లీ సాంబార్ తింటానుగా, ఆ ఫూలిష్నెస్, అసలు ఎంత అవగాహన రాహిత్యంగా మనం జీవిస్తూ మనం కూడా సాధకులమే, మనం కూడా చాలా పని చేసేస్తున్నాం అనేటటువంటి భ్రమ ఉందే. నేను ఎప్పుడు మా స్నేహితులకు చెప్తూ ఉంటాడు, పెళ్లి జరుగుతున్నప్పుడు రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఎవరు ఏం అనుకోకండి, నేను అలా అన్నందుకు. కొందరేంటి అంటే బాగా డ్రెస్ చేసుకుని తిరుగుతూ ఉంటారు, అలా 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 అలా. ఒకళ్ళు ఒళ్ళు వంచి ఎక్కడో పనిచేస్తూ ఉంటారు. ఇద్దరూ అవసరమే పెళ్లికి, వీళ్ళు లేకపోతే అందం పోతుంది, వాళ్ళు లేకపోతే వీళ్ళు తింటానికే ఉండదు. ఇద్దరు రైటే. మీరు ఏ రోజు, అనేక మంది ఆధ్యాత్మిక సాధకులందరూ కూడా మంచి బట్టలు కట్టుకు తిరిగేవాళ్ళే. వెనకాతల ఏం జరుగుతుంది? ఆ వెనకాతల గురువుల యొక్క ప్రయత్నం ఎటువైపు మిమ్మల్ని తీసుకెళ్తోందో తెలియని అవగాహన రాహిత్యంతో మీరు జీవిస్తూ ఉంటే ఈ పట్టుబట్టలు సఫారీ డ్రెస్సులు వేసుకుని పెళ్లిళ్ళు తిరిగేవాళ్లే. మీకు తెలియదు ఆ పెళ్లి కోసం ఎంత అవస్థపడ్డాడో ఆ వెనకాతను ఉన్నటువంటి పెద్ద మనిషి, సంబంధాలు వెతకటానికి ఎంతెంత కష్టపడ్డాడు, ఆ కట్నం తీసుకురావడానికి ఎంతమందిని ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాడు, పెళ్లి సవ్యంగా జరగాలి, వర్షం కురవకుండా ఉండాలి అని ఎంతమంది దేవతలకు బొక్కుకున్నాడు, ఇవంతా మనకు తెలియదు. అయినా మనం ఆధ్యాత్మిక సాధకులమే, అదే అవసరమే. ఆ కలర్ రావాలిగా, బ్యాక్గ్రౌండ్ వద్దు. మీరు మాత్రం సాధకులుగా మారండి. సాధకులుగా మారటానికి నిన్న నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను, ఆ విషయాలు మాత్రం మీరు మర్చిపోకండి. మళ్ళీ రిపీట్ చేయటం ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ మీరు గుర్తు చేసుకోండి మర్చిపోకుండా. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీరు ఎక్కడ పుట్టారో, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అదంతా కూడా ప్రకృతికి తెలుసు. అంతకంటే మంచి పరిస్థితి మీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ప్రకారం మీకు ఇవ్వలేము. ప్రకృతి ఇవ్వలేరు, ఇవ్వగలిగి ఉంటే ఖచ్చితంగా అంతకంటే బెటర్ ఛాన్స్ ఇచ్చి ఉండేది మీకు. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏం చెప్పాను, నేచరే గురువు. ఆ పరిస్థితుల్లోనే మీరు తెలుసుకోండి మీరు ఎలా ఎదగాలో. ఎలా ఎదగాలి? దివ్య అని చెప్పాను కదా, ఆ దివ్యమైనటువంటి లక్షణాలు మీకు రావటానికి ఆ పరిస్థితులు ఎలా ఉపయోగపడతాయి, ఉపయోగించుకోండి దాన్ని. అవే యోగ సాధనలు, అవే మంత్రాలు గురువులు చేశారు, గురువులు అయిపోయారు. మనం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం. ఎక్కడ మారాలి మనీ? మన మనస్సు మార్చుకోండి మీరు. ఏమని మార్చుకోవాలి మీరు మనస్సు? ఇంకా ఈ రోజు నుంచి భౌతికమైనటువంటి కోరికలకు నేను బానిసను కాను. పాన్పరాగు వదలలేరు, తాగుడు వదలలేరు, సిగరెట్లు వదలలేరు, ఇంకా మీరు ఏం యోగులు అవుతారు? ఇంపాసిబుల్. అసలు మీరు యోగ విద్యకి అనర్హులు. ఎందుకంటే ఒక చిన్న సంకల్పం మీరు పూర్తి చేసుకోలేని వాళ్ళు సంకల్ప సిద్ధులు ఏమవుతారు? లక్ష్యం ఇంత చేస్తే ఏంటిట, సిగరెట్ మానలేరు, మీకు పనికిరానిది, మిమ్మల్ని తగలెట్టేసేది, దాన్ని మానలేకుండా ఉన్నారు. ఇతరులను క్రిటిసైజ్ చేయొద్దు, ఇతరులకి మీరు మార్గదర్శకులు కాదు. కేవలము కలిసి ప్రయాణిస్తున్నాం మనం. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకి తెలియదు. దయచేసి ఇంకోళ్ళకి మార్గదర్శనం చేయకండి. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చాలా పెద్ద తప్పు చేస్తూ ఉంటాం మనం. మనకి గాయత్రి చాలా ఇష్టం కదా, చావగొడతాం నువ్వు గాయత్రి చేయని. మొన్న మొన్నటి వరకు మనం చేయలేదన్న సంగతి మర్చిపోతాం మనం. వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళే నేర్చుకుంటారు. చెప్పండి, అది వేరే విషయం. చెప్పటం వేరు, చావగొట్టడం వేరు. ఆ తేడా అర్థం చేసుకోండి. ఇదొకటి ఉంది, మంచిగా ఉంది, నాకు నచ్చింది అని చెప్పండి, దానికే ఉంది. కానీ బలవంతం చేస్తారే, ఇందాక నేను చెప్పినట్టే, అది ఎందుకు చేశారో, ఎందుకు చేశారో, ఎక్కడ చేస్తున్నారో వాడికి పాపం తెలియదు, మీకు తెలియదు. చివరికి వాడు లైఫ్ ప్రోగ్రెస్కే మీరు అడ్డు తగులుతారేమో. ఆ భయం ఉంటే చాలా మందిని మీరు బలవంతం పెట్టారు. క్రిటిసైజ్ చేయకండి ఎవరికి. మేము ఎంత మంచివాళ్ళము, నువ్వు మంచివాడివి కాదు, అందరూ మంచివాళ్లే. వాడి దృష్టితో చూస్తే తమాషాది చేత ఎవరికి ఏ విధమైనటువంటి సజెషన్స్ ఇవ్వకుండా మౌనం, నిరంతర మౌనం ప్రాక్టీస్ చేయండి. అది చేత కావటంలే మీకు. మౌనం అంటే అర్థం సీరియస్ అయిపోయి మీ వైపు చూడటానికే భయం వేసేటట్టు పెట్టకండి. నవ్వుతూ ఉండండి, నవ్వుతూ కూడా మౌనంగా ఉండొచ్చు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వైజాగ్లో మొన్న నేను సెమినార్కి వెళ్ళాను. నిజంగా జరిగింది సంఘటన. ఒకటి పంజాబీ అతను, అద్భుతమైన పర్సనాలిటీ, 7 అడుగుల పొడుగు, అది ఎంత ఉంది, ఇదంతా పెట్టుకున్నాడు. ఇంకో ఆయన మన ఆంధ్ర ప్రొఫెసర్ శేషగిరిరావు గారు మాట్లాడుకుంటున్నారు. ఈయన ఆంధ్ర ప్రొఫెసర్ ఏం మాట్లాడటం లేదు, ఆయన చెప్పిన దానికి అంటున్నాడు. 3 గంటల సేపు మాట్లాడుకున్నాక ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చన్నాడు, నువ్వు ఎంత బాగా మాట్లాడావో అని. ఆయనేం మాట్లాడలే, మధ్య మధ్యలో ఒకసారి ఊ అంటున్నాడు అంతే. మీరు ఊ అంటూ ఉండండి, మీరు మౌనంగా ఉన్నారని ఎవ్వడికి తెలియదు. మీరు వెళ్ళి బొట్టు కాటిగా పెట్టి ఇవాళ నుంచి నేను మౌనం అన్నారనుకోండి, 2 నిమిషం మిమ్మల్ని మౌనం బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. అసలు మీరు చెప్పక్కల్లా ఎవరికి మీరు మౌనంగా ఉన్నారని, నవ్వుతో ఊ ఆ అంటూ ఉంటే చాలా గందరగోళాలు దాటేస్తారు మీరు. మౌనం చాలా అవసరం. కానీ మౌనం వెనకాతల ఇంకొక విషయం నిన్న మీకు చెప్తున్నాను నేను. మూలాధార చక్రం చాలా ఇంపార్టెంట్, ఫౌండేషన్ బేసిస్ మనకది, మన సాధనకి. ఆ మూలాధార చక్ర జాగరణకి కొన్ని నియమాలు చెప్పాను నేను మీకు. సరే, మూలాధార చక్ర జాగరణ అంటే మాకు తెలియదా అనుకుంటున్నారండి. మాస్టర్ కళ్ళు మూసుకుంటున్నాం, అదిగో మూలాధార చక్రం ఉంది, దానికి 4 దళాలు ఉన్నాయి, ఎర్ర రంగులో ఉంది, వినాయకుడు ఉన్నాడు, తొండ ఉంది, ఏమీ లాభం లేదు. హల్లూసినేషన్స్లోకి వెళ్తారు, పిచ్చి పడుతుంది. మూలాధార చక్రం అంటే మీ జీవితంలో 4 మానసిక స్థితులు సహజంగా రావాలి. అది ఉంటేనే మీలో మూలాధార చక్రం జాగృతమైనట్టు. మిగతాది మీకు కంటికి ఏం కనిపించినా వేస్టే, అది అదంతా అనవసరం. అది హెల్ప్ చేస్తుంది. అది నేను ఋషులు చెప్పినటువంటి ఆ సాధనా విధానాన్ని క్రిటిసైజ్ చేయటం లేదు. కానీ నాకు బాధ ఎక్కడ ఇస్తుంది అంటే, నేను చెప్పాగా నిన్న రాజమండ్రిలో మా కుండలిని జాగరణ అయిపోయిన మాస్టారు నాకు ఇంకేం చేయాలి అన్నాడు. నాకు అర్థం కాలే, కుండలిని జాగరణ అయిన వాడికి నేనేం చెప్పేది? ఇంకా కుండలిని జాగరణ అయిపోతే అంతా అయిపోయినట్టే, వాడికి అంతా అర్థం అయిపోవాలి. మరి ఏమీ అర్థం కాలేదు, ఏం చేయాలి అని మళ్ళీ అడిగాడు అనుకోండి వాడు, అంటే ఎంత కుండలిని జాగరణ అయినట్టు వాడికి? మీకు అవగాహన రావటంలే. ప్రతిరోజు మీరు యోగ విద్యలో నిష్ణాతులు అవుతున్న కొద్దీ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడో కాదు, మీరు మొదలెట్టిన రోజు నుంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మొదలెట్టిన రోజు నుంచి మీలో మొట్టమొదట డెవలప్ అవ్వాల్సింది ప్రేమ. మూలాధార చక్రానికి ప్రేమ అంటే ఏమిటి? నేను ప్రేమిస్తూనే ఉన్న మాస్టర్, వాళ్ళు ప్రేమించటంలే, బిజినెస్ అనమాట. వాడు ప్రేమిస్తే వీడు ప్రేమిస్తాడు, ముందు ఎవరు ప్రేమించాలని అక్కడ మళ్ళీ టాస్ చేసుకోవాలి. హెడ్ పడలేదు అయితే ఇంకోసారి టాస్ వేయాలి. ఎంతవరకు టాస్ వేయాలి? మీరు అనుకున్నటువంటిది పడాలి. ప్రేమ అది కాదు. ప్రేమ అన్నది నిరంతరము మీలోంచి ప్రవహించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కిరణాలు. ఎక్కడున్నా మీరు ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రేమించేవాడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. గంగానదిలో ఒక స్వామీజీ స్నానం చేస్తున్నాడు, చుట్టుపక్కల కూడా చాలా మంది స్నానం చేస్తున్నాడు. ఒక తేలు కొట్టుకుపోతుంది, తీశాడు పైకి. తేలుగారు తేలుగారే కదా, టాప్ అందే, ఎంత యోగ అవుతేనే విదిలిచాడు, కింద పడింది, మళ్ళా నీళ్ళలో పడింది, మళ్ళా తీశాడు, మళ్ళా కుట్టింది, మళ్ళా తీశాడు, మళ్ళా కుట్టింది. చుట్టుపక్కల వాళ్ళందరూ బుద్ధి చెప్పారు. నాకు చాలా ఆనందం అక్కడ ఇస్తుంది. నాకు సమాజం యోగులకి చెప్తుంది యోగ సాధన ఎలా చేయాలో, గురువులు చెప్పరు. మీరు సమాజం మీద ఆధారపడతారు. సమాజం మిమ్మల్ని యోగులు అనుకుంటోందా లేదా? సమాజం కాదు చెప్పాల్సిన, మీ గురువు చెప్పాలి మీకు మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా అని. సమాజానికి ఏం తెలుసు యోగ విద్య గురించి? మొన్న నేను కొన్నాళ్ళు విజయవాడలో ఒక హార్ట్ హాస్పిటల్లో ఉన్నా. డాక్టర్ గారు తప్ప అందరూ నాకు చెప్పేవాళ్ళు ఏం తినాలో. ఒక డాక్టర్ గారే నాకు చెప్పారు, ఈయన అన్నీ తినడం కృష్ణ అని. నేను ఆ అదృష్టానికి నోచుకోలేదు. వచ్చిన ప్రతివాడు వాడు వాడి సలహా ఇచ్చి మా చెల్లెల దగ్గరికి వెళ్ళి డాక్టర్లు అలాగే చెప్తూ ఉంటారు, ఇది పెట్టద్దు ఇది పెట్టద్దు. ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకోండి. డాక్టర్ దగ్గరికి మనం ఎందుకు వెళ్తామో, మనకంటే ఎక్కువ చదువుకున్నాడని. ఇంకా ఆయన ఏం చెప్తేది రైట్ కదా? మళ్ళా మన విద్య, మనకేం తెలుసు? రైటా తప్ప నేనేమంటలే. ఎందుకు ఇదంతా చెప్తున్నాను? ఆ చుట్టుపక్కల సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు తేలును రక్షించడానికి ఎత్తుతున్న వాడికి ఉచిత సలహా పడిచాడు. నీకేమైనా బుద్ధి ఉందా, అది కుడుతూ ఉంటే దాన్ని రక్షిస్తానంటావేంటి, వదిలేయని. మనకి కరెక్టే అనిపిస్తుంది, కానీ యోగికి అది కరెక్ట్ అనిపించదు. యోగి ఏమన్నాడంటే, దాని సహజ స్వభావం అది వదులుకోలేకుండా ఉంది పాపం. దానికి తెలుసు నేను కుడితే నీళ్ళలో పడతాను చచ్చిపోతానని. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అయినా తాగుతున్నాం. అందరూ షోలే, ఎంత ధైర్యమో ఎంత సాహసమో చూడండి మనకి. అలాగే అది తన సహజ స్వభావాన్ని వదులుకోనప్పుడు యోగిని అయినటువంటి నేను రక్షించాలి దాన్ని. నేను అలా వదులుకుంటానయ్యా, అంతకంటే నీచంగా బతకమంటావా, తేలికంటే నీచంగా నన్ను అన్నాడు. ఆ ధైర్యం తెచ్చుకోవటమే ప్రేమ. ప్రేమ అది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమిస్తే అది బిజినెస్ అయింది, అదేంటిట గొప్ప? మరి ప్రేమ అంటే ఏమిటి? వాడు ఏమదిగితే అది ఇవ్వటం, మీరు ఏది కరెక్ట్ అనుకుంటారో అది కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ప్రార్థన చేస్తారు, మీరు ఏమదిగితే అది ఇస్తాడని. నిజంగా భగవంతుడు తను ఏమి ఇవ్వదలుచుకున్నాడో అది ఇవ్వదలుచుకుంటే అసలు భగవంతుడి జోలికి అవాడు వెళ్ళాడు, ఇన్ని టెంపుల్స్ రావు, గ్యారంటీగా రావు, ముందు నేనే వెళ్ళదు మిగతా వాళ్ళ సగతి ఎందుకు. అంచేత ప్రేమ అంటే ఏంటో అర్థమైంది కదా, వాళ్ళకి కావాల్సింది ఇవ్వండి. దాహం వేస్తున్న వాడికి హార్లిక్స్ చాలా మంచిది తాగు అంటే ముందు చల్లటి నీళ్ళు ఇవ్వండి వాడికి, వాడికి కావాల్సింది ఇవ్వండి. మీ కుటుంబంలో కూడా మీరు నిజంగా ప్రేమిస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇవ్వండి, అది నేర్చుకోండి. అది మూలాధార చక్రం యొక్క మొదటిది. ప్రేమ వల్ల మీలో రివర్స్ గేర్లో రెట్రోస్పెక్ట్ అంటే గుండు ముందుకెళ్తే రికాయిలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. పిస్టల్ పీల్చినప్పుడు రికాయిలింగ్ ఎఫెక్ట్ ఏంటి? ప్రేమతో పాటు ఓర్పు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీకు ఆటోమేటిక్గా ఓర్పు వస్తుంది. రాత్రి నిద్ర కాచుకోలేనటువంటి వాళ్ళు కూడా, వాళ్ళకి పిల్లలు పుట్టాక రాత్రి నిద్రపోరు, చాలా చికాకు పడి వాళ్ళని సముదాయిస్తారు. సముదాయించిన తర్వాత వెధవ రాత్రి నన్ను చాలా కష్టపెట్టాడని పక్కింటి వాళ్ళతో చెప్తాం, కానీ ఆ వెధవ అంటంలో కోపం లేదు, ఎంత ప్రేమో మీకు. ఓర్పు 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 మీకు వచ్చిందా? సహనం మీకు వచ్చిందా? ప్రేమ ఓర్పు. మూడవ లక్షణం క్షమించటం, నిజంగా క్షమించగలగటం. ఇందాక నేను చెప్పాను, ఫలానా వాడు మిమ్మల్ని చంపేసిన వాడు ఈనాడు మీకు కొడుగ్గా పుట్టాడు అని మీకు తెలిస్తే వాడిని ఎలా చూస్తారు మీరు? అంచేతే మీకు ఆ మోహం పెట్టేస్తుంది ప్రకృతి. అందుకే నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అనేది. వాడి మీద కూడా ప్రేమ డెవలప్ చేయిస్తుంది మీ చేత, కానీ జ్ఞానరహితమైనటువంటి ప్రేమ మోహం. కానీ జ్ఞానం ఉన్నటువంటి ప్రేమ క్షమ, క్షమించేస్తాం, ఇట్స్ ఓకే, అప్పుడు చంపే మళ్ళీ చంపాలా చంపే అనేటటువంటి మానసిక స్థితి క్షమ. క్షమించటం వస్తే మీలో వచ్చేటటువంటి రికాయిలింగ్ ఎఫెక్ట్ ఏంటి? శాంతి. ఇది మూలాధార చక్రానికి ఉన్నటువంటి నాలుగు దళాలు. ఈ నాలుగు మీలో డెవలప్ అవుతున్నాయో లేవో చూసుకోండి. ప్రేమ క్షమ, ప్రేమ యొక్క రికాయిలింగ్ ఎఫెక్ట్ ఓర్పు. ఓర్పు ఉంటే మీకు ప్రేమ ఉన్నట్టే. మన పిల్లవాళ్ళు చదవడు, వినడు, ఏమీ చేయడు, ఎన్నిసార్లు చెప్పినా విండు, వాడు మనకే హితబోధ చేస్తూ ఉంటాడు. కానీ మనం వాళ్ళని వదలం కదా, వదిలేమా? వదిలేస్తే సమాజం ఉండి ఉండేదే కాదు అసలు. ప్రాబబిలిటీ టు బీ ఇన్ ఎ బెటర్ సొసైటీ, మనకు తెలుస్తుంది ఏమవుతుందో. కానీ ఇంచేత ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ సహజంగా నా ధర్మం అది, నా బాధ్యత అది అని మీరు చేశారనుకోండి, అందరి మీదకి ప్రవహించగలిగారనుకోండి, చాలు, ఓర్పు వస్తుంది దానివల్ల. అలాగే క్షమించేశారనుకోండి ఎవరైనా ఏదైనా మనస్ఫూర్తిగా, శాంతి వస్తుంది. ఇది చేస్తూ, ఇది దేని గురించి చెప్పాను నేను మీకు, కర్మబంధాలలో శాశ్వతమైనటువంటి కర్మబంధాలకి ఈ నియమం వర్తించుకోండి అని చెప్పాను. ఈ నియమం అందరికీ కాదు, మూలాధార చక్రము వాసనలు కర్మబంధాలకి ప్రతీక. కర్మబంధాలలో ముఖ్యమైనటువంటి బంధం ఏంటి? తల్లి తండ్రి, తర్వాత గురువు. ఇది కాకుండా పెళ్ళైన తర్వాత వచ్చేటటువంటి బంధాలు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బంధాలు అంతే. చాపో ఇవాళ నుంచి నువ్వు నా తండ్రి కాదు అన్నావు అనుకో, నువ్వు అంటే అనుగాక, కుదరదు. మీ సర్టిఫికేట్లో ఆయన పేరే ఉంటుంది, మనం మార్చలేము. తల్లి ఆవిడే స్టాండర్డ్ అనమాట. అవి ఆ బంధాలని గమనించుకుంటూ, నిన్న ఇంకోటి కూడా చెప్పాను నేను, తాత్కాలికమైనటువంటి కర్మబంధాలను గుర్తించటం ఎలా, ఆ తాత్కాలికమైనటువంటి కర్మబంధాలను తొలగించుకోవటం ఎలా, దానికి బేసిస్ శ్వాస. శ్వాసలో చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, మాకు మీరు ఎన్నిసార్లు చెప్పినా మాకు అర్థం అవటం లేదు మాస్టారు, శ్వాసను గమనించటం ఎలా తెలుసుకోండి. అది అదే అర్థం అవ్వాల్సిందే. అది అర్థం అవ్వకుండా నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళలేము. యోగ సాధనలో శ్వాస మీద దృష్టే యోగ సాధన రహస్యం. శ్వాసను మీరు ఎంత అర్థం చేసుకుంటే మీరు అంత యోగులవుతారు. మొత్తము కాలజ్ఞానము, వీరబ్రహ్మం గారు చెప్పినా, నాస్ట్రడామస్ చెప్పినా, వ్యాసుడు చెప్పినా, ఏ జ్యోతిష్ శాస్త్రవేత్త చెప్పినా కరెక్ట్గా చెప్పగలిగాడు అంటే శ్వాస గురించి వాడికి తెలుసో తెలియకో అవగాహన వచ్చిందనమాట. మీ శ్వాస కాలాన్ని అతిక్రమిస్తుంది. మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను? మీకు దాని మీద ఇంకా తీవ్ర ప్రయత్నం చేయండి. ఎలా తీవ్ర ప్రయత్నం చేయమంటున్నాను? శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. అది ఉన్నంత వరకే మనం బతికున్నాం. అంటే ఆ శ్వాస ఏం చేస్తోంది మన శరీరంలో? మిమ్మల్ని మీరుగా ఉంచుతోంది. అంతేగా, శ్వాస వల్లే మీరు మీరుగా ఉన్నారు. నేను అని ఎప్పుడు అనగలుగుతున్నాను? నాలో శ్వాస ఆడుతూ ఉంటే. నాలో శ్వాస ఆడకపోతే అంచేత శ్వాస అయినా నేనన్నా ఒకటే. అంత అద్భుతమైనటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు నేను కేవలము మానసికంగా మీరు అర్థం చేసుకున్నారు. శ్వాసని గమనించండి, శ్వాస లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చింది. ఒక యంత్రం ఉంది ఇది, టీవీలోకి కరెంట్ వెళ్ళింది, బొమ్మలు వస్తాయి. టేప్ రికార్డర్లోకి కరెంట్ వెళ్ళింది, శబ్దాలు వస్తాయి. ఇస్త్రీ పెట్టిలోకి కరెంట్ వెళ్ళింది, వేడవుతుంది. ఫ్రిడ్జ్లోకి కరెంట్ వెళ్ళింది, చల్లదనం చేసింది. మీలోకి శ్వాస వెళ్ళింది, ఏ విధంగా అవుతే ఒకే ఎలక్ట్రిసిటీ. విభిన్న పరికరాలలో, విభిన్న శరీరాలలో విభిన్న రకాలుగా కనిపించుచున్నదో, శ్వాస కూడా ఇన్ని శరీరాలలో విభిన్న రకాలుగా పనిచేస్తుంది. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. శ్వాస అది ప్రాణాయామం. కానీ ప్రాణాయామము ఎందుకు చేస్తున్నావో తెలియకుండా మీరు ఎన్ని వేల సంవత్సరాలు ప్రాణాయామం చేసినా ఏమవదు. ఇది పట్టుకోండి, శ్వాస మీలో నేను అనేటటువంటి అహంకారాన్ని, అహంకారం అంటే ఈగోయిజం కాదు నేను చెప్పేది, అహంకారం అంటే నేనున్నాను అనేటటువంటి దాన్ని ఎలా కలగజేస్తుంది పట్టుకోండి. అది పెద్ద కష్టమేం కాదు. బేసిస్ అంటున్నా యోగ సాధన, అది పట్టేసుకుంటే ఏం అవదు. అక్కడ నుంచి మీ యోగ సాధన స్టార్ట్ అవుతుంది. ప్రాణాయామం, యమ నియమ ఆసన ప్రాణాయామ. యమ నియమాల గురించి చెప్పాను ఇంతవరకు మీకు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్, నేచరే గురువు, మౌనంగా ఉండండి, కర్మబంధాన్ని చూసుకోండి, క్షమించేయండి, ప్రేమించండి, ఓర్పు వహించండి, శాంతిగా ఉండండి. ఇవి యమ నియమాలకి మోడర్న్ స్వరూపం. ఆసనం, మీరు ఏది సుఖంగా ఉంటే అలా కూర్చోండి. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ విచ్ పోజ్ యూ సిట్. మీకు ఏది సుఖంగా ఉంటుందో అది, కానీ నిద్రలోకి వెళ్ళిపోకండి. ఖచ్చితంగా చాలా యాక్టివ్గా ఉండి కళ్ళు మూసుకోండి, చెప్పింది జాగ్రత్తగా పాటించండి. ఇదే మీరు 24 గంటలు చేసుకోవాలి. యోగ సాధన రోజుకి 24 గంటల కంటే తక్కువ చేయకండి, అంతకంటే ఎక్కువ చేయగలిగితే చేయండి. మినిమం టైం అది. కళ్ళు మూసేసుకోండి, శ్వాస మీద దృష్టి, అర్థం చేసుకోండి. చాలామంది నాతో చాలాసార్లు చెప్పారు కన్ఫ్యూజ్ అవుతున్నారని. కన్ఫ్యూజ్ కాకండి, అది అర్థం చేసుకోండి. ఇక్కడ చేసింది మీరు కార్ డ్రైవ్ చేస్తున్నా చేయగలగాలి, వంట వండుతున్నా చేయగలగాలి, క్లాసులో లెక్చరర్ చెప్తున్నా చేయగలగాలి, ఏం చేస్తున్నా ఇది ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది మీరు చేయగలిగితే ఫస్ట్ స్టెప్కి వచ్చేసినట్టే. మీరు శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది, గమనించుకోండి. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. ఆ లోపలికి వెళ్ళి బయటికి రావటంలో మీలో రక్త ప్రసరణకి సహాయపడుతుంది, అది మీ గుండె కొట్టుకోవడానికి సహాయపడుతుంది, మీ చెవులు వినడానికి సహాయపడుతుంది, మీ గోళ్ళు పెరగటానికి సహాయపడుతుంది, మీ జుట్టు పెరగటానికి సహాయపడుతుంది. అది మీ శరీరంలో జరిగేటటువంటి ప్రతి మార్పు ఈ శ్వాస వల్లే జరుగుతుంది. ఈ శ్వాస ఆగిపోతే ఏ శరీరంలో ఏ మార్పు రాదు. గమనించండి దాన్ని. ఈ 5 నిమిషాలు ఇంకో ఆలోచన ఏమో ఆలోచించకండి. అక్కడ ఏం చెప్పారు, ఇక్కడ ఏం చెప్పారు పోల్చకండి. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. ఆ అవగాహన కోసం రకరకాలుగా చెప్తాం. శ్వాస లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చింది. లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చింది. పీల్చకండి, వదలకండి. మీరేమీ చేయకండి, అది ఇన్నాళ్ళ బట్టి పీలుస్తూనే ఉన్నారు, ఇన్ని సంవత్సరాల బట్టి అలాగే పీల్చుకోండి. ఏమీ మారిపోద్దు. బిగ తీసుకోకండి, రిలాక్స్డ్గా ఉండండి. ఎలా అయినా ఉండండి, నడువు నిటారుగా ఉండాలని రూల్ లేదు, తల వంచకూడదని రూల్ లేదు. ఎలా ఉన్నా మీరు గాలి పీలుస్తూనే ఉన్నారుగా ఇన్నేళ్ళు. ఇప్పుడేదో కరెక్ట్గా కూర్చొని పీలుస్తేనే కరెక్ట్ అని ఏం కాదు. జీవించే ఉన్నారు ఇన్నేళ్ళ బట్టి. కాళ్ళు మడత పెట్టి పీల్చుకోవచ్చు, చేయ వంకరగా పెట్టి పీల్చుకోవచ్చు, మీకు సుఖంగా ఉండాలంతే. లీనమైపోండి ఆ శ్వాసలో. శ్వాసతో మీరు లోపలికి వెళ్ళిపోవటం నేర్చుకోండి, శ్వాసతో బయటికి రావటం ప్రాక్టీస్ చేయండి. ఇదే నిరంతరం ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు కూర్చోండి. భోజనం చేశాక కూర్చోవచ్చా మాస్టారు? భోజనం చేశాక గాలి పీల్చావా? టీవీ చూస్తూ చేయొచ్చా మాస్టారు? టీవీ చూస్తూ గాలి పీల్చుకోవా, ఎప్పుడైనా చేసుకోండి మీరు, నో ప్రాబ్లం. హాయిగా రిలాక్స్డ్గా, స్ట్రెయిన్ వద్దు, దిగదీసుకోకండి. మీరు ఏమీ చేయటం లేదు, చూస్తున్నారంతే. మీరు శ్వాస పీల్చుకోకండి. ఇన్నాళ్ళు మీరు పీల్చుకున్నారా? దానంటే అదే జరుగుతుంది, దానంటే అదే జరగనివ్వండి. ఇప్పుడు కూడా